3వ అధ్యాయం. అలాగైతే యూదునిగా ఉండడం వల్ల లాభమేమిటి? సున్నతి చేయించుకోవడం వల్ల ప్రయోజనమేమిటి? ఏ రకంగా చూసినా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మొట్టమొదటి ఏమిటంటే, దేవుని పవిత్ర సందేశాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. మరైతే కొందరు యూదులకు విశ్వాసం లేనంత మాత్రాన ప్రజలు ఇక దేవుని మీద నమ్మకం పెట్టుకోలేరని దాని అర్థమా? కానే కాదు. ప్రతి మనిషి అబద్ధాల కోరని రుజువైనా దేవుడు మాత్రం సత్యవంతుడుగానే ఉంటాడు. ఎందుకంటే లేఖనాలో ఇలా రాసి ఉంది, నీ మాటలు నువ్వు నీతిమంతుడు అని చూపిస్తాయి, విచారణలో నువ్వే గెలుస్తావు. మన అవినీతి దేవుని నీతిని గొప్ప చేస్తుందని అంటుంటారు, కానీ అది ఈ ప్రశ్నను లేవదీస్తుంది. దేవుడు తన ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు అన్యాయస్థుడవుతాడా? కొందరి ఆలోచన అది. అది అసంభవం. ఒకవేళ ఆయన అన్యాయస్థుడైతే లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు? నా అబద్ధం వల్ల దేవుని సత్యం ఇంకా కొట్టొచ్చినట్లు కనిపించి ఆయనకు మహిమ వస్తే నేను పాపిగా ఎందుకు తీర్పు తీర్చబడుతున్నాను? మేము మంచి జరగడానికి చెడ్డ పనులు చేద్దాం పదండి అని అంటున్నామని కొందరు అబద్ధారోపణ చేస్తున్నారు. మేము నిజంగానే అలా అనొచ్చు కదా, మరి ఎందుకు అనట్లేదు? అలాంటి వాళ్ళ మీదికి వచ్చే తీర్పు న్యాయానికి అనుగుణంగా ఉంటుంది. మరైతే మన ఆలోచన ఏమిటి? యూదులమైన మనం ఇతరుల కంటే మెరుగైన స్థానంలో ఉన్నామా? లేనేలేము. ఎందుకంటే యూదులు, గ్రీకు వాళ్ళు అందరూ పాపం కింద ఉన్నారని మేము ఇంతకుముందే స్పష్టం చేశాం. లేఖనాల్లో ఇలా రాసి ఉంది, నీతిమంతుడు అనేవాడే లేడు, కనీసం ఒక్కడు కూడా లేడు. కాస్తైన అవగాహన ఉన్నవాడు ఒక్కడూ లేడు. దేవుని కోసం వెతికేవాడు ఒక్కడూ లేడు. అందరూ దారి తప్పారు, అందరూ పనికిమాలిన వాళ్ళయ్యారు. దయచూపించేవాడే లేడు, కనీసం ఒక్కడు కూడా లేడు. వాళ్ల గొంతు తెరిచున్న సమాధి. వాళ్ళు తమ నాలుకలతో మోసం చేశారు. వాళ్ల పెదాల వెనక పాము విషం ఉంది. వాళ్ళ నోటి నిండా శాపనార్థాలే, కఠినమైన మాటలే. వాళ్ళ పాదాలు రక్తం చిందించడానికి వేగంగా పరిగెత్తుతాయి. వాళ్ళ దారుల్లో నాశనం, దుఃఖం ఉన్నాయి. శాంతి మార్గం వాళ్లకు తెలీదు. వాళ్లకు దేవుడంటే భయమే లేదు. ధర్మశాస్త్రం చెప్పే విషయాలన్నీ దాని కింద ఉన్న వాళ్ళను ఉద్దేశించి చెప్పేవేనని మనకు తెలుసు. దానివల్ల ప్రతి ఒక్కరి నోరు మూతపడుతుంది. లోకమంతా దేవుని ముందు దోషి అవుతుంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల ఏ ఒక్కరూ దేవుని ఎదుట నీతిమంతులని తీర్పు పొందరు. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల పాపమంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించకుండానే దేవుని దృష్టిలో నీతియుక్తమైన స్థానం పొందొచ్చనే విషయం వెల్లడి చేయబడింది. ఇదే విషయం ధర్మశాస్త్రంలో, అలాగే ప్రవక్తల పుస్తకాల్లో కూడా రాసి ఉంది. అవును, విశ్వాసం గల వాళ్ళందరూ యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని దృష్టిలో నీతియుక్తమైన స్థానం పొందవచ్చు. దేవుని దృష్టిలో అందరూ ఒకటే. అందరూ పాపం చేశారు, దేవుని మహిమను ప్రతిబింబించలేకపోతున్నారు. క్రీస్తు యేసు చెల్లించిన విమోచన క్రయధనం వల్ల కలిగిన విడుదల ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నారు. ఇది దేవుడు తన అపార దయతో ఇచ్చిన ఉచిత బహుమతి. క్రీస్తు యేసు రక్తం మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనుషులు తనతో తిరిగి శాంతియుత సంబంధం నెలకొల్పుకునేలా దేవుడు ఆయన్ని ఒక బలిగా ఏర్పాటు చేశాడు. దేవుడు తన నీతిని కనపరచడానికి అలా చేశాడు. ఎందుకంటే గతంలో ప్రజలు చేసిన పాపాల్ని దేవుడు సహనంతో క్షమిస్తూ వచ్చాడు. ప్రస్తుత కాలంలో, అంటే యేసు మీద విశ్వాసముంచే వ్యక్తిని నీతిమంతునిగా తీర్పు తీర్చేటప్పుడు కూడా తన నీతిని కనబర్చాలని ఆయన అలా చేశాడు. కాబట్టి ఎవరైనా గొప్పలు చెప్పుకోగలరా? లేదు, దానికి అవకాశమే లేదు. ఏ నియమం వల్ల? ఒక వ్యక్తి చేసే పనులు ప్రాముఖ్యమని చెప్పే నియమం వల్ల కాదు, అతనికి విశ్వాసం ఉండాలని చెప్పే నియమం వల్లే. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్తున్న పనులు చేయడం వల్ల కాదు గాని, విశ్వాసం వల్లే ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్పు తీర్చబడతాడనే ముగింపుకు మనం వచ్చాం. ఆయన యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, ఆయన అన్యజనులకు కూడా దేవుడే. దేవుడు ఒక్కడే కాబట్టి సున్నతి చేయించుకున్న వాళ్ళను విశ్వాసం ఆధారంగా, సున్నతి చేయించుకోని వాళ్ళను వాళ్ళ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్పు తీరుస్తాడు. అలాగైతే మన విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? లేనేలేదు, బదులుగా దాన్ని స్థిరపరుస్తున్నాం.